ఎంత మంచి సలహా ఇచ్చారో చూసారు వాళ్ళు. అమరశ్రేణికి నెల్ల చక్రి ముఖరుండు, ఆ చక్రి ధర్మంబునందమరును. విష్ణువు ధర్మంలో ఉంటాడు కాబట్టి ధర్మం ఆచరిస్తున్న వాళ్ళని, ధర్మాత్ముల్ని చంపివేద్దాం. గోవులు, గోవుల్లో ఉంటాడు కనుక గోవుల్ని చంపుదాం. భూమిదేవులు, బ్రాహ్మణులలో విష్ణు ఉంటాడు కనుక వాళ్ళందరినీ చంపేద్దాం. తితిక్ష, ఓర్పు, సహనం ఉన్న చోట పరమాత్మ ఉంటాడు కాబట్టి సహన గుణం కలిగిన వాళ్ళని చంపివేద్దాం. సాధారణంగా సహనం తక్కువ మందిలో ఉంటుంది కాబట్టి సహనం ఉన్న చోట విష్ణువు కొలువై ఉంటాడు, నిలవై ఉంటాడు కనుక సహన పురుల్ని చంపివేద్దాం. ఆమ్నాయ, వేదములున్న చోట విష్ణు ఉంటాడు కాబట్టి వేద పండితులందరినీ చంపివేద్దాం. సత్యములు, సత్యమున్న చోట పరమాత్మ ఉంటాడు కనుక సత్యం పలికే వాళ్ళని చంపేద్దాం. యాగ తపోదమంబులును, యజ్ఞమున్న చోట పరమాత్మ ఉంటాడు కనుక యజ్ఞం చేసే చోటకి వెళ్ళి నాశనం చేసేద్దాం. తపస్సు చేసేవారిలో విష్ణు ఉంటాడు కనుక తపస్సు చేసేవారిని చంపుదాం. ఇంద్రియ నిగ్రహం ఉన్నవాళ్లలో పరమాత్మ ఉంటాడు కనుక నిగ్రహం కలిగిన వాళ్ళని చంపివేద్దాం. శ్రద్ధ, శ్రద్ధ ఉన్న చోట పరమాత్మ ఉంటాడు కనుక శ్రద్ధావంతుల్ని చంపేద్దాం. మీ అందరూ శ్రద్ధాపరులే కాబట్టి మీలో విష్ణు ఉంటాడని చెప్పాడు వాడు. శాంతమున్న చోట పరమాత్మ ఉంటాడు కాబట్టి శాంత స్వభావం కలిగిన వాళ్ళని చంపివేద్దాం. ఇప్పుడు అర్థమవుతుందో వాళ్ళు ఏం చేయాలో, ఈ ప్రాణుల్ని చంపితే ఇంకా విష్ణువునికి శరీరం ఉండదు. వీళ్ళుంటే వీళ్లలో విష్ణు ఉంటాడు, వీళ్ళందరూ చచ్చిపోతే విష్ణువునికి శరీరం ఉండదు కాబట్టి ఆయన అంతటా ఆయనే మరణిస్తాడు. ఆయన మరణిస్తే దేవతలు వాళ్ళంతటా వాళ్ళు కూలిపోతారు, అప్పుడు మనకి శత్రుత్వం ఉండదు. ఇది వాడి ఆ మంత్రులు చెప్పిన సలహా. అమరశ్రేణికి నెల్ల చక్రి ముఖరుండు, ఆ చక్రి ధర్మంబునందమరున్. గోవులు, భూమిదేవులు, తితి, క్షామ్నాయ, కారుణ్య, సత్యములున్, యాగ తపో దమంబులును, శ్రద్ధాశాంతులున్, విష్ణుదేహములు ఇన్నింటిని సంహరించిన అతండంతంబునుం పొందడి. కాబట్టి వీళ్ళని సంహరించడానికి ఏం చేయాలి, మన భటుల్ని పంపుదాం, ఈ రాక్షసుల్ని పంపుదాం. ఇదిగో వీళ్ళందరికీ రాక్షసులకి నేతృత్వం ఈ పోతను వహిస్తుంది. అక్కయ్య గారు వీళ్ళందరికీ పెద్దక్క, మన పెద్దక్క పోతనని పంపుదాం. ఆవిడ తమ్ముళ్ళు బకాసురుడు, తృణావర్తుడు మొదలైన వాళ్ళందరినీ పంపించేద్దాం. వీరందరూ పల్లెలు, పట్టణాలు, మందలు గాలిస్తారు. ఎక్కడెక్కడ పిల్లలు పుట్టి పెరుగుతున్నారో వాళ్ళందరినీ చంపేస్తారు. ఒకటి, ఇందాక చెప్పినట్టుగా యాగాలు మొదలైనవి నాశనం చేయటం, అది కొంతమంది పని. మరికొంతమంది పిల్లల్ని చంపివేస్తే, ఈ మధ్యకాలంలో పుట్టి పెరుగుతున్న పిల్లల్ని ఇంచుమించు ఒక 7 ఏళ్ల వరకు పెరుగుతున్న పిల్లవారందరినీ పట్టి వధించినట్టయితే అందరూ చచ్చిపోతారు. పిల్లలు పోతే ఇక నీకు మృత్యు ఉండదు. పిల్లల హత్యకి కొందరిని, ఈ యాగ తపోదమాదులను నాశనం చేయడానికి కొందరిని పంపుదామనగానే, అబ్బా ఇదండి నిజమైన సలహా, మీ క్యాబినెట్ ర్యాంకు పెంచాను, మీకు జీతాలు పెంచేశాను పండి అన్నాడు ఆయన. ఇలాంటి వాళ్ళని మినిస్టర్లుగా తీసుకుంటారండో మనల్ని పరిపాలించేవాళ్ళు, వాళ్ళకి కావలసింది వీళ్ళే. ఈ విధంగా కంసుడు ఆజ్ఞాపించగానే ఉబ్బి బొబ్బలు పెడుతూ రాక్షసులు, క్రూరులు, ఈ కంసుని భటులు ఊళ్ళ మీద పడ్డారు, నగరాల మీద పడ్డారు, అరణ్యాలలో పడ్డారు, ఆవుల్ని చంపివేశారు, బ్రాహ్మణుల్ని, ఋషుల్ని సర్వనాశనం చేసేశారు, వేద పండితుల్ని పొడిచిపారవేశారు, యజ్ఞములను ధ్వంసం చేసేశారు. శ్రద్ధ, శాంతి, జ్ఞానము కలిగిన వాళ్ళని, తపస్సులను ఓసకోత కోసివేశారు. పాపం ఎంతోమంది నాశనమైపోయి కొంతమంది అదృశ్యంగా పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు. కొందరు చచ్చారు, కొందరు దాక్కున్నారు. వెదకి వెదకి దైత్య వీరులు సాధుల నడపవారి బలములడగిపోయే యశము, సిరియు, భద్రము, ఆయువు, ఆర్యహింసేయ అడగుగాదే. వెతికి వెతికి ఎక్కడెక్కడ మహాత్ములుంటే వారందరినీ ఈ రాక్షసులు సంహరించారు. పుణ్యాత్ముల్ని చంపారు, వైష్ణవుల్ని చంపారు, ఆవుల్ని చంపారు. దానివల్ల ఏమైపోయింది, క్రమక్రమంగా రాక్షసుల ముఖాలు నల్లగా కొరకొంచుల్లో మారిపోయాయి. కాలి బొగ్గులుగా మారిన కట్టెలు ఉంటాయి చూసారా, ఆ కట్టెల్లో వాళ్ళలో కాంతి పోయి నల్లదనం వచ్చేసింది. వాళ్ళ పాపం వాళ్ళ ముఖంలోనే కనపడడం మొదలెట్టింది. వాళ్ళ ఐశ్వర్యం, వాళ్ళ ఆయువు, వాళ్ళ క్షేమం, వాళ్ళ సమస్తం నశించిపోయాయి. మహాత్ముల్ని చంపితే సుఖం ఉంటుందిటండి. ఎప్పుడు ఉత్తములకి బాధ కలిగించారంటే ఆ బాధ సర్వనాశనం చేస్తుందట కుటుంబాన్ని. పొరపాటును నాబోటి వాడిని ఎప్పుడన్నా మీరు తిట్టారంటే ఆ ఒక్క తిట్టు వల్ల మూడు తరములు నశించిపోతాయట. అందుకే ఎప్పుడు ఉత్తముల్ని తిట్టకూడదు, వాళ్ళ మనస్సుకి బాధ కలిగించకూడదు. అందున నిత్యం వేదం చదువుకునేవాళ్ళు, పండితులు ఇలాంటి వాళ్ళకి వాక్శుద్ధి ఉంటుంది కదా, వాళ్ళకి బాధ కలిగిస్తే వాళ్ళు శపిస్తారు, శపిస్తే శాపం జరిగి తీరుతుంది. ఈ విధంగా పతనావస్థకు వచ్చారు కంసుడు, వాడి అనుయాయులు. ఇక వీళ్ళంతా ఇలా ఈ పనులు చేస్తూ ఉండగా అక్కడ తెల్లవారింది. వ్రేపల్లెలో యశోద పక్కలో ఉన్న పిల్లవాడిని చూసుకుంది. ఆవిడికి ప్రసవం అవ్వడం తెలుసు కానీ తనకి పుట్టింది ఆడో మగో తెలియదు. ఇప్పుడు లేవగానే చూసుకున్నది. నిగనిగలాడిపోతున్న నీలమేఘఛాయ శరీరుడైన స్వామివారిని కృష్ణుడిని చూచింది, పులకించిపోయింది. క్షణాలలో నందుడు మొదలైన వాళ్ళు ఈ వార్త తెలుసుకున్నారు. వార్త అంటేనే వ్యాపించడం కదా దాని లక్షణం, ప్రపంచమంతా తెలిసిపోయిందిట. ఈ కృష్ణుడు పుట్టిన వేళా విశేషానికి మానవులు ఎలాగో ఆనందం పొందారు, ఒక మానవులే కాదట పశువులకు కూడా ఆనందం కలిగిందండోయ్. క్రేళ్ళురికి మసలలేగలు మల్లడిగుని రంకెలిడియ మదవృషభంబుల్ పెళ్ళుగా మదవుల పొదుగులు జల్లించం బాలు బాలు సంభవ వేళన్. లేగదూడలు ఆవుదూడలు నాలుక్కాళ్ల మీద చెంగు చెంగున దూకడం మొదలెట్టాయి. తోకల జెండాకర్రల పైకెత్తి దూకి అటు ఇటు పరిగెత్తడం మొదలెట్టాయి. ఆవుదూడలు చురుగ్గా పరిగెడతాయి, గేదెదూడలు మందకొడిగా ఉంటాయి. అందుకే గేదె పాలు తాగితే కొంచెం మనకు నిద్ర వస్తుంది, ఆవు పాలు తాగితే చురుగ్గా పెడతాం. ఆవులకి కొంచెం చురుకు ఎక్కువ, అందుకనే ఈ చురుకుతనం కోసమే కొంతమంది పిల్లలు ఆవు ఆవు అంటారే. కారణం వీళ్ళు అంతకంటే చురుకైన వాళ్ళు, కృష్ణుడు లాంటి వాళ్ళు అన్నమాట. ఇంకా మంచి మదించిన ఆబోతులు ఉన్నాయి అక్కడ. ఆబోతులు పెద్ద పెద్ద రంకెలు వేసాయి, అని అరుస్తాను డంబ అని హుంకారం చేసాయి. ఈ వ్రేపల్లెలో కొన్ని ఆవులు ఉన్నాయి, అవి ముసలి ఆవులు అయిపోయాయి, వట్టిపోయాయి, పాలు ఇవ్వడం మర్చిపోయాయి ఈ మధ్యన. అటువంటి ఆవులు కూడా కృష్ణుడు పుట్టగానే ఆయన మహిమ వల్ల పెతకకుండానే కడవల కొలది పాలు కురిశాయట. కృష్ణుడు పుట్టినప్పుడు గొడ్డుటావుల నుంచి కూడా పాలలా ప్రవాహంగా బయటకు వచ్చి ఈ పాలు యమునా నదిలో కలిసిపోయాయి. యమునా నది అప్పుడు ఎర్రని నీళ్లతో ప్రవహిస్తుంది, ఎందుకంటే వర్షాకాలం కదా, వర్షాకాలంలో నీరు ఎర్రగా ఉంటుంది, ఉత్తర రోజుల్లో నల్లగా ఉంటుంది. ఈ ఎర్రని నీరు తెల్లగా మారిపోయిందంటే ఎన్ని పాలు వెళ్ళిపోయాయో ఆలోచించండి. అలా పాలు కురిశాయిట గొడ్డుటావులు. ఈ గొడ్డుటావు అంటే ఆ కూర్చున్న రమణమూర్తి గారు గుర్తొస్తారు. చిన్నప్పుడు సరదాగా మేమందరం ఆయన దగ్గరికి వెళ్ళి ఓ పావలా ఇవ్వ అద్రూపాయ ఇవ్వను కానీ గొడ్డుటావు పెత్తుకని పెద్దది ఇదివాడు ఆడే. గొడ్డుటావును పెతికితే పాలేం వస్తాయి, నా దగ్గరకు వస్తే డబ్బులేం వస్తాయని వాడే. కొన్ని కొన్ని పద్యాలు ఎప్పటికీ మర్చిపోలేవు అన్నమాట, అవన్నీ మధుర స్మృతులు. కానీ కృష్ణుడు పుట్టినప్పుడు గొడ్డుటావులు కూడా పాలు ఇచ్చేయట. ఆ సమయంలో మహానుభావుడు నందుడు అక్కడికి వచ్చి ఆవులన్నిటికీ పసుపు నూనె కలిపి గిట్టలకి కొమ్ములకి రాశాడు, ఒళ్ళంతా మర్దనా చేయించాడు. ఆవులకి నువ్వుల నూనెలో పసుపు కలిపి ఈ పసుపు ముద్దని పట్టిస్తే వాటికి ఎక్కడ లేని ఆరోగ్యం వస్తుంది. అంటే పూర్వం నిజమైన పసుపు, కెమికల్స్ కాదు. మళ్ళీ కెమికల్స్ రాస్తే వాటికి రోగాలు వస్తాయండి. ఈ మధ్యన ఒక ఆవిడ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పసుపు పూసింది, మూడు రోజులు మండిపోయాయి నా కాళ్ళు. అందుకే అప్పటి నుంచి పాదపూజలు నిషేధం అన్నాం. పాదపూజలు పేర్చి ఉన్న పాదాలు పాడి చేస్తేలాగా, మాయిదారి పసుపు, అదేమో భయంకరమైన పసుపు, ఏం కెమికల్సో తెలియదు, మంట దురద. ఆ దురద పోవడానికి మూడు రోజుల పాటు నూనె రాసుకోవాల్సి వచ్చిందండి బాబు. కాబట్టి మీ భక్తి చల్లగా ఉండా, మాయిదారి పసుపులు కుంకాలు పోయకుండా దూరం నుంచి దండం పెట్టండి. పాదాలు ఎందుకు ముట్టుకొని వద్దంటారంటే, పాదాలు ముట్టుకోమంటే మొత్తం పాదాలని పట్టుకుపోతారు వీళ్ళే. గిల్లేసి రక్కేసి గోళ్ళు పీకేసి పట్టుకుపోయి ఇళ్లలో దాచుకుంటే ఇదేమన్నా పులిగోరా. అందువల్ల దూరం నుంచి నమస్కరిస్తే పుణ్యం వస్తుంది, గోళ్ళు పీక్కు పట్టుకుపోతే పుణ్యం రాదు, పుళ్ళు పడతాయి ఇక్కడ గోళ్ళు పీక్కుపోతే. అందువల్ల పూర్వకాలంలో మంచి పసుపు కుంకుమ ఉండేది, వాటి నూనెలో కలిపి ఒళ్ళంతా పూసేవారట. పసుపులు నూనెలు అలదిన పసదనరి సువర్ణ బర్రిహి బర్రహప్రభతో పసిమిగలిగి వెలుగొందుచు పశులన్నీయు మందలందు ప్రసరించిన రూప. ఈ పసుపు నూనె ఒంటికి పూస్తే మంచి బంగారపు రంగులో మిసమిసలాడిపోయాయి పశువులు, పసిమి రంగులో వెలిగొందాయి, వాటికి ఆరోగ్యం వచ్చింది, కొమ్ములు నలా విదిలించుకుంటూ తోకలతో కొట్టుకుంటూ అటు ఇటు పరిగెత్తాయి. నందుడికి చాలా కాలం తర్వాత కొడుకు పుట్టాడు గనక ఆనందంతో దానం చెయ్యాలి అని అనిపించింది. వెంటనే పొగడత్తులతో బతికేటటువంటి వందిమాగధులకి, వైతాళికులకి, వేద పండితులకి, కుల పురోహితులకి అందరికీ పిలిచి గోవులు దానం చేశాడు. ఒక్కొక్కరికి 100 గోవులు, 10 గోవులు, దూడగలిగిన ఆవులు, పైగా మంచి పాలిచ్చేటటువంటి సాధువులైన ఆవుల్ని మళ్ళీ బంగారం వాటి మీద పెట్టి మరీ దానం చేశాట. గిట్టలు కొమ్ములకి బంగారం తగిలించి, తొడుగులు తగిలించి దానం చేశాడు. లెక్క లేకుండా దానం చేశాడు. మహాత్ములు అలా దానం చేసేవారు. ఎప్పుడు కూడా పిల్లలు పుట్టిన వెంటనే దానం చేయటం చాలా మంచిది. నిన్న కూడా భాగవతంలో చెప్పాను, అందులో వసుదేవుడికి కొడుకు పుట్టగానే ఏమనుకున్నాడో తెలుసా? ఇటువంటి కొడుకు పుట్టగానే కట్టుగొడ్డలతో స్నానం చెయ్యాలి, ఎవరైనా మీకు సంతానం కలిగితే ఆడైనా మగైనా సరే మొత్తం మీద ఒక ఆయనకి కొడుకు పుట్టాడు లేక కూతురు పుట్టింది, వెంటనే వస్త్రములతో స్నానం చెయ్యాలి. స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ, బుద్ధిమంతుడు పండితుడు కట్టుగుడ్డలతో స్నానం చెయ్యాలి. పైన చొక్కా ఉన్నా సరే, కింద ఫ్యాంట్ ఉన్నా సరే, పంచ ఉన్నా కండువా ఉన్నా, ఉన్న బట్టలతో కట్టుగుడ్డలతో చేయవలసింది. ఇక వేరే బట్టలు ఎప్పకూడదట. ఆ బట్టలతో బుడుంగున ఏ మడుగులో అయినా ములగండి, నదిలో స్నానం చేయండి, లేదా ఇంట్లో బాత్రూములో అయినా స్నానం చేయాలి, అది కూడా తలకి స్నానం చెయ్యాలి. మళ్ళీ ఒక ఆయనకు అనుమానం వచ్చింది, నా జేబులో 500 కట్ట ఉందండి, కట్టతో పాటు స్నానం చేయాలా అన్నాడు ఆయన. నేను బట్టతో అన్నాను కానీ కట్టతో కాదు, ఆ కట్ట నమ్మి మీ ఆవిడకి ఏం చేస్తుంది, ఆవిడ మహా అయితే పక్కన పెట్టుకుంటుంది, పోపుల డబ్బాలో పెడుతుంది, పూర్వం పోపుల డబ్బాలు ఉండేవి కనుక, లేదా ఇప్పుడు తీసుకెళ్ళి ఏటీఎంలో వేసుకుంటుంది, నీకే ఇస్తుంది. అంతేగాని బట్టతో తప్ప కట్టతో కాదు. స్నాయీత చైలవాన్ అంటే కట్టుగుడ్డలతోనే చెయ్యమన్నారు. తర్వాత ఏం చేయాలి, వెంటనే స్నానానంతరం ఏదో ఒకటి మంచి దానం చేయాలి. ఆవులు దానం చేస్తే మరీ మంచిది, సంతానం కలిగిన వెంటనే గోదానం మంచిది, గోదానం చేయలేకపోతే భూదానం, భూదానం కూడా చేయలేకపోతే ఏదో దక్షిణ మీకు దగ్గరలో ఉన్నవారు ఎవరికో ఇవ్వండి, లేదా మనస్సులో అనుకోండి. ఇప్పుడు ఇక్కడ వసుదేవుడు చెరసాల్లో ఉన్నాడు, ఆయనకి స్నానం చేసే అవకాశం లేదు, దానం చేసే అవకాశం లేదు, అందుకని ఆయన ఏం చేశాడు, స్నానము చేయగరామిని ఆనందరసాబ్ధి మగ్నుడై, స్నానం చేయడానికి వీలు లేకపోయింది. జైల్లోంచి బయటికి పెడతానండి, స్నానం చేసి వస్తానండి అంటే కాపల వాళ్ళు 1,000 రూపాయలు వాళ్ళు నిద్రపోతున్నారు కదా, అందుకని ఆయన ఏం చేశాడు, ఆనందరసంలో ములిగట్ట. ఆయనకి కృష్ణుడు పుట్టడం వల్ల ఆనందం కలిగింది, ఈ ఆనందమే ఒక నీరు, ఆ నీటి సముద్రంలో ములిగట్ట. అందుకని మనం ఏం చేయాలన్నమాట, స్నానం చేయలేనప్పుడు నాకు ఈ పుత్ర సంతానం వల్ల ఆనందం కలిగింది, లేక ఈ పుత్రికా సంతానం వల్ల ఆనందం కలిగింది అనుకోండి, ఆనందం వల్ల కన్నీళ్ళు వస్తాయి, ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోండి, అదే స్నానం అట. భాగవతం చెప్పిన గొప్ప ధర్మం. ఇక ఇప్పుడు దానం చెయ్యాలి. విప్రులకు ధేనువులం 10,000ను మానసమున ధారవోసి మరీ ఇచ్చుటకున్, బయటికి వెళ్ళలేడుగా, అందుకని మనస్సులో ఏమనుకున్నాడు, నేను చెరసాలలో నుంచి బయటికి రాగానే 10,000 ఆవుల్ని దానం చేస్తాను అని మనస్సులో దానం చేసుకున్నాడు. దానం చేయడానికి అవకాశం లేనప్పుడు వాగ్దానం చెయ్యాలి, ఇంటికి వెళ్ళాక దానం చెయ్యాలి. కొందరు వాగ్దానం చేస్తారు, తర్వాత దానం చెయ్యరు. ఆ మధ్యన పాపం మా కశ్యప గారికి ఒక ఆవిడ బంగారం దానం చేశానని చేతిలో పెట్టింది, జరిగింది ఇది నిజంగానే. ఈ కశ్యప ప్రజాపతికి 2012 ఇక్కడే భాగవత సప్తాహం జరిగినప్పుడు, అప్పుడు లింగయ్య గారు వచ్చారు, అప్పుడు కూడా నాకు బాగా గుర్తు, అప్పుడు నేపాల్ ఆయన వచ్చారు. ఒక ఆవిడ బంగారం చేతిలో పెట్టాను జాగ్రత్త అండి, ఏదండి అంటాడు ఈయన, పెట్టానండి అంటుంది ఆవిడ. అంటే కొట్లో కొట్టినప్పుడు ఇంత పెసర రసం రాలుతుంది కదా ఇసకలాగా, అది చేతిలో పెట్టింది, గాలికి ఎగిరిపోయింది అది, ఇంకెక్కడ బంగారం అది. ఈయన ఇలా చూస్తాడు. ఆవిడేమో అదేమిటండి అంటుంది, బంగారం లాంటి బంగారం. ఆవిడ కర్మ ఆవిడది, ఈయన కర్మ అయింది పాపం అని కూడా చెప్తున్నాను. అలాంటి దానం కాకుండా మనం ఏదో ఒకటి అనుకున్నది ఇచ్చేయండి. అందరూ గోవులు దానం చేయలేకపోవచ్చు, అందరూ భూములు దానం చేయలేరు. అప్పుడు ఏదో 10 రూపాయలు 11 రూపాయలు నీకు తోచిన దాన్ని బట్టి, ఈ రోజుల్లో 10-11 రూపాయలకి ఏమొస్తుంది కనుక, సినిమాకి కావాలంటే 200 ఖర్చు పెడతావా, ఆదివారం మటన్ కోసం మటన్ షాప్కి వెళ్ళినప్పుడు 1000 ఖర్చు పెడుతున్నావా, దిక్కుమాలిన బటన్ కోసం 100 రూపాయలు ఖర్చు పెడుతున్నావా. పురోహితులు అంతలోకి అయిపోయారా నీకు, వాళ్ళకేమో 10 రూపాయలు 11 రూపాయలునా? వేద పండితుడి దగ్గరికి వెళ్ళడమే మన అదృష్టం. అటువంటి వాడు కనపడితే 1000 రూపాయలు 500 కనీసం 100 పదార్లైనా పెట్టండి. పిసిని కొట్టుతనం వద్దు, అది ఇవ్వలేకపోతే ఓ దండం పెట్టి ఊరుకోండి, ఏం చేస్తాం, నీ బతుకు అంతే కనుక పాపం. కాబట్టి ఏదో ఒకటి దానం చేయాలి. ఇవ్వలేనప్పుడు మనస్సులో అనుకుని, ఓపిక వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు, ఆర్థిక పరిపుష్టి చేకూరినప్పుడు దానం చేయండి. కానీ దానం చేయటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇవన్నీ ఎరిగిన వాడు కనుకే నందుడు, కోరకమును నందుడిచ్చే గోధన చెయ్యముల్, కోరకుండానే ఇచ్చేశాడు గోవులు ధనాలు. గోధనం అంటే ఒక అర్థం, గోవులు విడిగా ఇచ్చాడు, ధనం ఇచ్చాడని కూడా చెప్పుకోవచ్చు మనం. అసలు గోవులే సంపద కదా అని కొందరు కేవలం గోవులు అంటున్నారు, కానీ మూలం చూస్తే గోవులతో పాటు బంగారం కూడా ఇచ్చాడని ఉంటుంది. అందువల్ల మొత్తం మీద ఆయన చాలా దానం చేశాడు. ఇక ఆ తర్వాత కృష్ణుడికి పురిటి స్నానం చేయించాలనుకున్నారు. కొంచెం పొద్దెక్కాక కృష్ణుడు పుట్టిన విషయం తెలిసిపోయింది కదా రేపల్లెలో ఉన్న వాళ్ళందరికీ. వారందరూ పరుగు పరుగును యశోద దగ్గరకు వచ్చారు. పల్లెటూళ్ళల్లో ఉన్న లాభం అదే, ఊళ్ళో ఎవరికైనా పురుడు వచ్చినా పుణ్యం వచ్చినా ఇంకో కష్టం వచ్చినా అందరూ వచ్చేస్తారు పిలవకుండానే. మళ్ళీ వాట్సాప్లో మెసేజ్ పెట్టక్కర్లేదు, 24 అవర్స్ న్యూస్లో 24 గంటలు చెప్పక్కర్లేదు, వాడెవడో పడ్డాడు ఆసుపత్రిలో పెట్టారు ఇవన్నీ 100 సార్లు చెప్పక్కర్లేదు. అందువల్ల అందరూ ఈ శుభవార్త విన్నారు. వాళ్ళలో వాళ్ళు అనుకున్నారట, ఏమి నోము ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటి మవలలారవీనులరా, మన యశోద చిన్ని మగవానిక నెనట చూచివత్తమమ్మ సుదతులారా. మనం ఏమి నోము నోచామో ఆ నోము ఫలితంగా ఇంతకాలానికి, చాలా కాలానికి అని అర్థం అనమాట, ఇంతకాలానికంటే ఇన్నాళ్ళకి ఇన్ని రోజులకి ఒక శుభవార్త విన్నాం. మన యశోద ఈ మధ్యనే షష్ఠి పూర్తి చేసుకుంది, ఇక పిల్లలు పుట్టిన ఆవిడకి అందరూ డిక్లేర్ కూడా చేసేసారు. ఆ సమయంలో మన యశోద ఓ చిన్ని బాబుని కనతట, ఒక బుజ్జి బాబుని కందిట చూచి వద్దాం అనుకున్నారు వాళ్ళు. మనలో మనమాట యశోదే కాదు, ఎవరైనా చిన్న పాపను కనుక నాంతవాడిని కంటారా, సూరిబాబు గారు అంతటి కాయాన్ని కనగలరా ఎవరైనా, ఎలాగంటారు, చిన్నపిల్లలే కదా కనగలిగేది, ఎవరైనా చిన్నపిల్లలే కంటారు. మరి ఏమిటి పోతన గారికి బుర్రలేక రాశాడా అని ఒక ఆయన అడిగాడు పాపం. ఇక మన యశోద చిన్ని మగవాణి కనినట. ఈ చిన్ని అనే పదం పూర్వకాలంలో బమ్మెర ప్రాంతంలోనూ ఆ వరంగల్ ప్రాంతంలోనూ వాడేవారు. వనసప అనేటం దీని మీద చర్చ కూడా జరిగింది. దాశరథి వంటి వారు దీని మీద అద్భుతమైన వ్యాఖ్యలు కూడా రాశారు. లేక లేక సంతానం కలిగితే చిన్ని మగవాడు అనేవారట, అంటే ఆలస్యంగా పుట్టిన బిడ్డడు, లేక లేక కలిగిన బిడ్డడని అర్థం. అందుకని చిన్ని మగవాని కనేనట అన్నారు. మన అదృష్టం వల్ల ఇలాంటి అన్ని గొప్ప గొప్ప పదాలు పోతన గారు మన కోసం అందించాడు. వీలుంటే ఒకసారి బంబెర పెడదామండి, వరంగల్లో నాకు మంచి స్నేహితుడు, శిష్యుడు, మామూలు శిష్యుడు కాదు, పరమభక్తి కలిగిన శిష్యుడు ఉన్నాడు, వెంకటరాజం. ఎన్నోసార్లు గురువుగారో గురువుగారో వెళదామన్నాడు, ఎప్పుడు వరంగల్లో ఉపన్యాసం చెప్పినా వెళ్ళడం కుదరలేదు. ఈసారి ఏమైనా సరే వెళ్ళాలి, ఒకసారి బంబెర వెళ్ళి చూడాలి. వెళ్ళి చూడకపోతే భాగవతం ఇన్నిసార్లు విన్నా మనకి ఏం లాభం? కాబట్టి వెడదాం, ఒకసారి అందరం వెడదాం. మన తెలుగు వాళ్ళ యొక్క పుణ్యాల పెట్టి ఆయన మన అదృష్టం వల్ల అక్కడ పుట్టాడు. ఆయన భాగవతం రాయబట్టే ఇంతమంది భాగవతాన్ని తేలిగ్గా చదివి కంఠస్థం చేసి తరిస్తున్నారు. 10 సార్లు పోతనా పోతనా అంటే పూతనం అయిపోతాం మనం, పూత పూతన అయిపోతాం, పవిత్రులం అయిపోతాం. పూత శబ్దమునకు పవిత్రం అని అర్థం. దిక్కుమాలిన పూతన వంటి రాక్షసు కూడా పవిత్రురాలైంది కృష్ణుడి వల్ల. అటువంటిది పోతన గారు రాసిన భాగవతం చదివితే ఆయన తలుచుకుంటే ఆయన ఉన్న ప్రదేశంలోకి అడుగు పెడితే తరించకుండా ఎలా ఉంటాం? కొన్ని ప్రాంతాలు ఉన్నాయి మనకి, అందులో మంత్రపురి అంటే మంధని అని ఇప్పుడు మనం పిలుస్తున్నామే, అక్కడికి అడుగు పెడితే చాలు అందరూ వేద పండితులు. ఇప్పటికీ ఆ సంస్కారం నిలబెడుతున్నారు. దేవుడు దేవుళ్ళ ఆ వేద పండితులు ఆ సంస్కారవంతులు ఈ కలియుగాంత వరకు ఉండాలని కోరుకుందాం. గోదావరి తీరం అది, లక్ష్మీదేవి స్వయంభూ అయి వెలసిన ప్రాంతం అటువంటి ప్రాంతం, అలాగే బమ్మెర లాంటి ప్రాంతాలు, ఇటువంటి కొన్ని క్షేత్రాలకు వెళ్ళాలి. వెడితే మన జన్మ తరిస్తుంది. ఎప్పుడు ఇంట్లోకి వచ్చిన వేళకింత ములక్కాడ పులిసేసుకు తింటూ ఉంటే ఆ ములక్కాడ వీడే బతుకుతాడు, చిలక్కాడే మిగులుతుంది చివరికి. గోవింద, యశోదాదేవి ఇంతకాలానికి పిల్లవాడికి అన్నది చూచి వద్దాం అనుకున్నారు. పేరంటానికి వెడుతున్నటువంటి వాళ్ళు ఒట్టినే పెడతారా? అలంకారములు చేసుకుని వెళ్ళాలి. పెళ్ళిళ్ళకి పేరంటాలకి వెడుతున్నప్పుడు స్త్రీలు రకరకాలుగా అలంకారములు చేసుకుని వెడుతూ ఉంటే ఆ శోభ వేరు. దిక్మాల మగాడు ఎప్పుడు చూసినా ఒక కండువా, ఆ పంచాను, మళ్ళీ ఆ కండువా కూడా ఇస్త్రీ ఉండదు, ఏమి నలిగిపోయిన కండువా. శివుడిని చూడండి, ఆ లింగం పాపం ఎంత విభూతి, ఏదైనా మహాయితో కండువ. అదే పార్వతీదేవి జగన్మాతను చూస్తూ ఉంటే ఆ చీర అంచు ఆ నగలు ఆ బొట్టు ఆహా సౌందర్యం ఆవిడది. కాబట్టి ఎప్పుడు కూడా అమ్మవార్లది ఆడవాళ్ళదే శోభ అన్నారు. పేరంటానికి ఆడవాళ్ళు రాకుండా ఉట్టి మగవాళ్ళు ఎడుతుంది పేరంటం కదా, అది ఆరంటం. ఇప్పుడు ఈ స్త్రీలంతా బయలుదేరారు పేరంటమునకు. జడగతులను పలు నడకలు, వాళ్ళ నడకలు కూడా ఎలా ఉన్నాయట, అలా ఒయ్యారంగా అలా అలా నడుచుకుంటూ కొందరు, అనుకుంటూ కొందరు, కొంగు జార్చి కొందరు, కొంగు బొడ్లో దోపుకుని కొందరు, చక్కగా నడుచుకుంటూ పెడుతున్నారన్నమాట. ఆ టీవీ ఆ వాకింగ్ వేరు, ఆ టాకింగ్ వేరు, అంత ముచ్చటగా బయలుదేరారు. ఇందులో కొంతమంది ఏం చేశారు, బాగా జుట్టు ఉన్నది, ఆ జుట్టుని కొంత ముడి వేసుకుని కొంతేమో జార్చారు పక్కకి, ఈ ముడి వెనకత్తలో కొంత జుట్టు కిందకుందనమాట. వేడుకతోడ క్రొమ్ముడులు వీడ కుచోపరిహార రేఖలల్లాడ కపోల పాలికలహాటక పత్ర రుచుల్ విలోకనం బాడ పటాంచలంబులుగియాడగా చేడియలేగి చూచిరుగి జిష్ణుని విష్ణుని చిన్ని కృష్ణుని. కొంతమంది ముడులు పెట్టుకున్నారు, కొంతమంది ముడులు విడిచిపెట్టి విరబోసుకున్నారు, కొంతమంది ఒక జడ, కొందరు రెండు జడలు, కొందరు మూడు జడలు కూడా వేసుకున్నారు. ఏతాకుల జడ, తాటాకుల జడ, ఇలాంటి జడలు రకరకాల జడలు వేసుకున్నారు. మళ్ళీ జడలో పైనుంచి కింద దాకా బంగారపు ఆభరణాలు పెట్టుకున్నారు కొందరు, కొందరు పువ్వులు తురుముకున్నారు, అంటే మల్లెపూల జడ, చామంతి పూల జడ, గులాబీల జడ, ఇలాంటి జడలు వేసుకున్నారు. చెవుల మీదకు వెళ్ళాడుతున్న జుట్టు వెనక్కి దోసుకున్నారు కొందరు, ముఖాలకి అందంగా పసుపు పూసుకున్నారు, బొట్లు పెట్టుకున్నారు, గంధం ఒళ్ళంతా పూసుకున్నారు. వారి శరీరపు సుగంధం యమునా నది వరకు వ్యాపించింది. మంచి ఆభరణాలు ధరించారు. నడుస్తూ ఉంటే మెడలో గొలుసులన్నీ ఒకదానికోటి టింగ్ టింగ్ అని కొట్టుకుంటాయి. అన్ని గొలుసులు వేసుకున్నారు. అసలు ఇప్పుడు గొలుసులు ఎక్కడ ఏడిసే, పురుషులకే సరిపోవట్లేదు అని నగలు వేసుకున్నారు వాళ్ళు. నడుములకు వడ్డాణములు పెట్టుకున్నారు. ఈ వడ్డాణం పెట్టుకున్న వాడికి మధ్యలో ఎవరైనా బ్రాహ్మడు కనపడితే వడ్డాణం చేతిలో దానం చేసి వెళ్ళిపోయేదిట. ఇప్పుడు వడ్డాణం ఎందుకు ఇస్తారు, చూస్తూ చూస్తూ చెవుకున్న రింగు కూడా తీయరు. అప్పుడు అలా దానాలు చేసుకుంటూ పోయారు. ఇలా వీళ్ళు వెడుతున్న వాళ్ళు బుగ్గలకి ఇంతంత బంగారపు రేకులు అంటించుకున్నారట. చాలా పల్చగా ఉన్న రేకులు ఉంటాయి, బంగారపు పల్చని రేకులు అన్నమాట. అవి ఇలా అంటించుకుంటే అతుక్కుపోతాయి. అతుక్కుపోవడం వల్ల ఏమవుతుందో తెలుసా, అసలు ముఖం ఎలా ఉన్నా తెలియదు కానీ ఈ బంగారపు రేకులు అతికించుకోవడం వల్ల బుగ్గలు బంగారపు రంగులో తళుక్కు తళుక్కుని విరుస్తాయి. మేకప్ అంటే అది, రంగులు పూసుకోవడం కాదు. నిజంగా పూర్వం అందరూ అండి హాటక పత్ర రేఖలు చక్కగా అంటించుకునేవారు. నేను అలాంటి కొన్ని రేకులు సరస్వతీ మహల్లో తంజావూరులో చూశాను, ఆశ్చర్యపోయాను. ఓహో ఇవే అనిపించింది అనమాట. చాలా పల్చగా ఉంటాయి, ఇలా నొక్కుంటే బుగ్గకి అతుక్కుపోతాయి. అప్పుడు గౌడి గేదిలో ఉన్నవాడు కూడా చూడడానికి తెల్లగా ఆవులే మెరిసిపోతున్నాడు బంగారపు రంగులు అనమాట. ఎంత బాగుంటుంది చూడండి మరి. దానివల్ల అనారోగ్యం లేదు పైగా. ఈ రేకులు అంత తేలిగ్గా ఓడవు, వాటికి ఏమో అంటిస్తారట, అది అలా అతుక్కుపోతుంది అనమాట. ఆ రోజుల్లో బంగారం లాంటి మనుషులు అంతా బంగారమే, మనస్సు బంగారం, బయట బంగారం, అంతటా బంగారమే. అలా బంగారంతో సింగారించుకుని టింగు రంగాని వాళ్ళంతా కృష్ణుణ్ణి తలుచుకుంటూ వెళ్ళారు. కృష్ణుణ్ణి చూచారు. అందాల కృష్ణుడు, జయం తప్ప అపజయం ఎరగనివాడు, సర్వవ్యాపకుడు, అనంతుడు అటువంటి వాడు ఇప్పుడు అవతరించగానే ఆ రూపాన్ని చూస్తే అందరూ మురిసిపోయారు. రెండు కళ్ళు సరిపోలేదట, అందుకే ఇంద్రుడికి 1000 కళ్ళు అవసరం అయ్యాయేమో అనిపించేదట, అంతందంగా ఉన్నాడు ఆయన. ఆ రూపాన్ని కళ్ళతో తాగేశారు, భలే ఉన్నాడు భలే ఉన్నాడు అనుకున్నారు. మరికొంతమంది ఉన్నారో తెలుసా, యశోద లేటుగా పుట్టిన లేటెస్ట్ కుర్రాడి కన్నవమ్మను అన్నారు. ఈ కుర్రాడి నీకు ఆలస్యంగా పుడితేనే ఎంత అందంగా ఉన్నాడు, మాకు ఉన్నారు ముందే పుట్టారు చీవిడి ముక్కులు పిల్లలు, ఆహాహా ఈ పిల్లవాడి సౌందర్యం చూస్తే మురిసిపోతున్నాం అనుకున్నారు. నిజంగా పక్క వాళ్ళ భాగ్యానికి పొంగిపోయేవారండి పూర్వం, మా పిల్లల కంటే మీ పిల్లవాడు ముద్దుగా ఉన్నాడు అందంగా ఉన్నాడని మెచ్చుకున్నారు ఆనందించారు తప్ప ఒక్కరు కూడా దుఃఖం పొందలేదట. అసలు కృష్ణుడి ముఖం చూస్తే దుఃఖం ఎలా వస్తుంది? సకల దుఃఖములను తొలగించే పరమాత్ముని రూపం చూసిన తర్వాత రాగం ద్వేషం ఈర్ష్య ఇలాంటివి ఏ మనస్సులలోకి రావు, వాళ్ళంతా పరవశించిపోయారు. మేమే స్నానం చేయిస్తామంటే మేమే స్నానం చేయిస్తామన్నారు, వద్దొద్దు నేను రోహిణి చేయించుకుంటాం అంది ఆవిడ. మీరందరూ బకెట్లకు వద్ది నీళ్లు పోసేస్తే లేక లేక పుట్టిన నా పిల్లాడు ఒళ్ళు కందిపోతుంది అని వారిని కొంచెం పక్కన పెట్టి రోహిణి సహకారంతో యశోద పిల్లవాడికి వేడి నీళ్లతో స్నానం చేయించింది. అంటే దీన్ని బట్టి పూర్వం పుట్టి పుట్టగానే పురిటి స్నానం చేయించేవారు, ఇప్పుడు ఆసుపత్రిలోనే. పూర్వం పుట్టింట్లో ప్రసవం అయ్యేది, అందుకే యావజ్జీవితం ఆరోగ్యంతో ఉన్నారు. ఇప్పుడు పుట్టింట్లో కాదు ఆసుపత్రిలో పుడుతున్నారు, అందుకే పిల్లలు యావజ్జీవితం ఆసుపత్రి పాలు అవుతున్నారు. మీరు చూడండి ఒకసారి హాస్పిటల్లో పురిటి పోసుకున్న ఏ పిల్లవాడైనా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటున్నాడా? అందువల్ల ఎప్పుడైనా మించిపోయింది లేదు, చక్క పుట్టింటికి తీసుకెళ్ళి అంటే తల్లిగారింటికి వెళ్ళి తల్లి అంటూ ఉంటేను అక్కడ పురుడు పోసుకుంటే సుఖం. ఏ కాలప్రభావంలో అన్నీ మారిపోయి ఇప్పుడు మనం ఎవరూ ఏం చేయలేని స్థితికి వచ్చాం. ఎల్లవేళల పాల సముద్రంలో స్వచ్ఛమైన నీటిలో పడుకునే స్వామివారు ఇప్పుడు నీళ్లతో స్నానం చేయించుకుంటున్నాడు. ఆయన ఉండేదే నీళ్లలో, ఇప్పుడు కొత్తగా నీళ్లు పోస్తున్నారట ఆయన మీద. నారాయణుడు అంటే అర్థం ఏమిటి? నారములు అయనముగా కలిగిన వాడు. ఆపో నారాహ ఇతి ప్రోక్తాహ ఆపో వై నరసో నవః అయనంతస్యతః పూర్వం తేన నారాయణ స్మృతః. ఇది మనుస్మృతిలో కూడా ఉంటుంది ఈ శ్లోకం, భాగవతంలో 3వ స్కంధంలో కూడా ఉంటుంది. నారములు అంటే నీళ్లు, నీరు నివాసముగా కలిగిన వాడు కనుక నీటిలో ఉంటాడు కనుక పరమాత్మని నార అయనః నారాయణః అన్నారు. మనందరినీ అంటే ప్రాణులను నారాహ అంటారు, నారములు అంటే జీవులు. ఈ జీవులలో ఆయన ఉంటాడు, ఆయనలో జీవులు ఉంటారు కనుక ఆయనని నారాయణుడు అన్నారు. నారములు అంటే జ్ఞానం, జ్ఞానములు ఆయన ఉంటాడు, ఆయనలో జ్ఞానం ఉంటుంది కనుక ఆయనని నారాయణుడు అన్నారు. అటువంటి పరమాత్మ మీద ఇప్పుడు కొత్తగా నీళ్లు పోస్తూ ఉంటే ఆ నీళ్లు పోయించుకుని స్నానం చేసేట. ఇక ఆ తర్వాత స్నానం అయ్యాక ఒళ్ళంతా మెత్తని గుడ్డతో తుడిచి కందిపోకుండా తుడిచి మంచి కస్తూరి తిలకం నుదుట తీర్చిదిద్ది బుల్లి పట్టు వస్త్రం నడుముకి కట్టి బుజ్జి గుడ్ల ముందే కుట్టి పెట్టుకుందండో ఆవిడ, నా కొడుకే పుడతాడని ఆవిడకి నమ్మకంట మరి. అందుకని కొడుక్కి కావలసిన బట్టలు కుట్టి పెట్టుకుంది, ఆ బట్టలు తొడిగింది, ఉయ్యాలలో పడుకోబెట్టారు. బంగారపు ఉయ్యాల తయారు చేసి అందులో బుల్లి పరుపు వేసి అందులో పడుకోబెట్టారు. ఇప్పుడు ఈ ఉయ్యాల మేమందరం ఊపుతా ఉన్నారు గోపికలు, గోపికలు అందరూ దాదాపుగా మీలాగే 300 మంది ఉన్నారు. అంతమంది ఒకే పిల్లల్ని ఎలా ఊపుతారండి? అందుకని యశోదాదేవి ఉయ్యాలకి, ఉయ్యాల తొట్టి కదా ఇటువే పోతాడు కట్టింది, ఈ తాడు కొంతమంది ఈ తాడుని కొంతమంది పట్టుకోండి, కొంచెం మెల్లిగా ఊపండి రాక్షసులను ఊపినట్టు ఊపడం కాకుండా అని ఆ తాడు అందిస్తే అందరూ తాడు పట్టుకుని అలా మెల్లిగా ఊపడం మొదలెట్టారన్నమాట. డోలోత్సవం చేశారు ఆయనకి, ఊయల ఊపడం అనే ఒక కార్యక్రమం చేశారు. అప్పుడు పాడారన్నమాట వాళ్ళంతా జోలపాట, దాన్నే తర్వాత అన్నమాచార్యుడు జో అచ్యుతానంత జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో, చాలా అందంగా రాశాడు ఆయన. జో జో కమ్మల్ల దళేక్షణ జో జో మృగరాజ మధ్య జో జో కృష్ణ జో జో పల్లవ కరపద జో జో పూర్ణేందు వదన జో జో ఎన్నుచున్. పోతనగారి పద్యాలు ఇంత అందంగా ఉంటాయి. భాగవత పద్యాలు. తామర పువ్వు రేకుల వంటి కళ్ళు కలిగిన కృష్ణ నిద్రపోనాయన, సింహం నడువుల సన్నని నడువు కలిగిన కృష్ణ నిద్రపో, అప్పుడే పుట్టిన చిగురుటాకులు ఎలా ఉంటాయి, ఆకులు అప్పుడే పుడితే ఆ పల్లవములు చిగుళ్ళు కోమలముగా ఎర్రగా మృదువుగా ఉంటాయి, అలా చిగురుటాకుల వంటి కాళ్ళు చేతులు కలిగిన కృష్ణ నిద్రపో, పూర్ణ చంద్రబింబం వంటి ముఖం కలిగిన కృష్ణ నిద్రపో అని వాళ్ళు జో జో అని జోలపాట పాడారన్నమాట.
నిదురించవయ్యా నా చిన్నితనయ్యా ఈ పూల జంపాల ఉయ్యాలలుగి జో 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 జో
అని వాళ్ళు మృదువుగా పాడారు. రెండో పెద్ద గొంతుకుతో జే జో అంటే వడిలు లేచిపోతారు. కాబట్టి జోలపాట పాడేటప్పుడు ఎలా పాడాలో అలా పాడారు వాళ్ళు. కృష్ణుడు కూడా ఆ జోలపాట వింటూ హాయిగా నిద్రపోయాడు. ఆయన ఏనాడు నిద్రపోడు. ఆయన నిద్రపోతే లోకాలన్నీ నిద్రపోతాయి శాశ్వతంగా. ప్రపంచానికి ప్రళయం వస్తుంది ఆ పరమాత్మ నిద్రపోతే. అందుకే నాలుగు నెలలు కూడా నిద్ర యోగ నిద్ర నటిస్తాడు తప్ప గాఢ నిద్రపోడు ఆయన. అటువంటి కృష్ణుడు నిద్రపోతున్న వాళ్ళని మూడు చూపులతో మూడు కాలములలో చూసే పరమాత్మ, అనుగ్రహించే పరమాత్మ, నిరంతర నిర్నిద్రుడు, ఏనాడు నిద్ర ఎరగనివాడు. ఈ గోపికలు జోలపాట పాడుతుంటే కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టు నటించాట ఆయన. ఎంత విచిత్రం అన్నాడు నారదుడు. ఈయన కూడా నిద్రపోతున్నాడు అనమాట. ఈ గోపికల చేతుల్లో ఏ శక్తి ఉందో, వాళ్ళ పాటలో ఏ మహిమ ఉందో, నిద్రపోని వాడు కూడా నిద్రపోతున్నాడు. అంతేనాయనా, మేము పాడితే నిద్రవు, వాళ్ళు పాడితే నిద్ర అవుతావా అన్నట్టు పైగా నారదుడు. ఇలాంటి దెప్పుళ్ళు సూరదాసు గారు బాగా రాశారన్నమాట హిందీలో సూరసాగర్లో. మేము ఎంత పాట పాడినా వైకుంఠంలో ఒక్కనాడు నిద్రపోవు, నిద్రపోతే ప్రమాదం అని. ఇప్పుడు కృష్ణరూపం ధరించి ఈ గోపికలు పాడుతుంటే లొల్లాయి పాటలు, ఆ జానపదుల పాటలు విని పరవశించి నిద్రపోతున్నావు, భక్తికి ఎంతలా లొంగిపోతావో ఇప్పుడు మాకు అర్థమయ్యింది అన్నట్టు ఆయన. అందువల్ల భక్తి చెయ్యలేని పని లేదు. భక్తి కిం న కరోతి అంటే భక్తి ఏదన్నా చేస్తుందని అర్థం అన్నమాట. అది చేయలేనిది అంటూ లేదు. ఏ బాము గలుగక ఏ పారు గట్టికి పశుల కాపరి ఎంట బాము గల్లిగే, ఏ తల్లి చనుబాలు ఎరుగని బ్రహ్మంబు, ఏ తల్లి చనుబాలు ఎరుగని ప్రోడ యశోద చన్నుల బాల చొరవ నెరిగే. ఏ హాని వృద్ధులు ఎరుగని బ్రహ్మంబు, పొదిగిటిలో వృద్ధి పొందజొచ్చే. ఏ చదువులనైనా ఇట్టిట్టి ధనరాని అందము అవయవముల అందముందే, ఏ తపములనైనా ఎలమి పండని పంట వల్లవి జనముల వాడ పండే. ఆయనకి జన్మము లేదు, భవము లేనివాడు గనక అభవుడు అన్నారు. భవము అంటే పుట్టుక, అది లేదు గనక అభవుడు. జన్మ లేని పరమాత్మ ఇవాళ ఈ గోపాలకుల ఇంట్లో జన్మనెత్తాడు. ఏ తల్లి పాలు తాగలేదు ఆయన. అసలు తల్లే లేనప్పుడు పాలు తాగే అవసరం ఎక్కడొస్తుంది? తనయంత తాను ఆవిర్భవించిన పరమాత్మ ఇప్పుడు ఈ గోపాలకుల ఇంటిలో పుట్టి యశోదాదేవి చన్నుపాలు తాగి ఆ పాలే ఒక యోగామృతం అనుకుని ఆ రుచికి పరవశించిపోతున్నాడు. పాలు తాగని వాడు పాలు తాగడం మొదలుపెట్టాడు. ఎంత తపస్సు చేసినా ఎవ్వరికీ ఎప్పుడూ దొరకడాయన. మహానుభావులు వేల సంవత్సరములు తపస్సు చేసి ఆయన దర్శనం కోసం పరవశించిపోతూ ఉంటారు. అటువంటిది ఇవాళ ఈ గోపాలకులకి తపస్సుల పంటగా అక్కడ లభించాడు. తపస్సులకు దొరకనివాడు వాళ్ళకి మాత్రం దొరికాడు. ఎన్ని చదువులు చదువుకున్నా ఆయన్ని చూడలేరు. వేదములు ఉపనిషత్తులు సాంగోపాంగంగా చదివిన వాడు కూడా పరమాత్మను అర్థం చేసుకోలేడు. కాబట్టి చదువులకి దొరకడు ఆయన. ఆయన అవయవాల్లో ఏ చదువులకి దొరకని అందం కనపడిందిట. అందుకే ఆయన కాళ్ళు చూస్తే ఉపనిషత్తులు చూసిన పుణ్యం, ఆయన చేతులు చూస్తే వేదములు చదివిన పుణ్యం, ఆయన ముఖం చూస్తే సకల పురాణ ఇతిహాసములు చదివిన పుణ్యం లభిస్తుంది. వాటన్నిటికంటే పవిత్రమైన శరీరం కనుక అది వేదమయ్య శరీరం, నాదమయ్య శరీరం, ఉపనిషన్మయ్య శరీరం, పురాణమయ్య శరీరం అది. ఆ మహాత్ముడి ఎన్ని ప్రయత్నములు చేసినా ఎవరూ చూడలేరు. ఇవాళ అక్కడ వాళ్ళందరూ రోజు చూడడం మొదలుపెట్టారు. వాళ్ళ పుణ్యం పుచ్చిపోయిందిట. ఇక నందుడు, నాకు కుమారుడు పుట్టిన ఈ శుభవేళ మహారాజు గారికి కప్పం కట్టేద్దాం, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే ప్రమాదం అనుకున్నాడు ఆయన. కంసుడికి వీళ్ళంతా ప్రతి సంవత్సరం పన్ను కట్టవలసిందే. అందులో అడవుల్లో ఉన్నవాళ్ళు కనుక పన్ను కట్టకపోతే వాళ్ళందరినీ నరిగి పారేస్తాడు వాడు. అందుకని ఏటేటా పెట్టే అరి పెట్టడం కోసం, కప్పం కట్టడం కోసం సంసిద్ధుడయ్యాడు. ఇదిగో పిల్లాడు పుట్టాడని మనం పరవశించిపోయి వీడికి పండగ చేసుకుంటూ కప్పం కట్టకపోతే మనకి ప్రమాదం వస్తుంది, రేపే పట్టుకెళ్ళి వాడికి కట్టవలసిన ట్యాక్సులు కడతాను అని తన ప్రజలందరినీ పిలిచి కంసుడి దగ్గరికి రేపు మధుర నగరానికి వెడుతున్నాం, ఆయనకి పన్ను కడదాం అనగానే వాళ్ళంతా ఎడ్లబళ్ళ మీద ఎండుగడ్డి పచ్చగడ్డి అంటే కంసుడి దగ్గర ఉన్న పశువులతో పాటు కాస్త కంసుడికి కూడా పెట్టడానికి ఈ గడ్డి అంతా సిద్ధం చేశారు. గంధపు చెక్కలు, చింతపండు, ఏలకులు ఇలా అడవుల్లో ఉండేవన్నీ తీసుకున్నారు. పెరుగులు, కమ్మని నెయ్యి, వెన్నపూస ఇవి కూడా కొందరు తీసుకున్నారు. ఈ నేతులతో తయారు చేసిన కాజాలు, లడ్డూలు మొదలైనవన్నీ కూడా మూటలు కట్టారు. మొత్తం మీద ఆ అరణ్యాలలో ఉండేటటువంటి సంపదని తీసుకుని బళ్ళ మీద వీళ్ళంతా మధురా నగరానికి వెళ్ళారు. వెళ్ళి కంసునికి కప్పం కట్టేశారు. కంసుడు కూడా వాళ్ళని అభినందించాడు. ఈ పులి చర్మాలు, ఏనుగు దంతాలు ఇలాంటివన్నీ పుచ్చుకున్నాడు, దీవించాడు. పూర్వం మహారాజులు పన్ను తీసుకున్నాక ఇలా చెయ్యత్తాం అని ఒక దేవన ఇచ్చేవారు. అది దేవను అభయము. అవన్నీ పుచ్చుకుని ఎక్కువసేపు అక్కడ ఉండకుండా ఒక దండం పెట్టి బయలుదేరాడు. ఎందుకంటే పాపాత్ములతో ఎక్కువసేపు కూర్చోకూడదు, ఏ సంభాషణ వస్తుందో తెలియదు. అందువల్ల ఆ సంభాషణలో తన కొడుకు గురించి ప్రసక్తి వస్తే తన కొడుక్కి తనకి కూడా ముప్పేమో అని అతనికి భయం. అందువల్ల తొందరగా అక్కడి నుంచి తప్పుకుని వసుదేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ఈ మధ్యనే రిలీజ్ అయ్యాడుగా జైల్లోంచి, అందుకని వసుదేవుడిని చూసి చాలా కాలం అయ్యింది, 8 ఏళ్ళు అయ్యింది ఆయన్ని చూసి ఇప్పుడు చూద్దాం అనుకుని, అసలు నిజానికి వెంటనే ట్యాక్స్ కట్టడంలో ఉద్దేశం అది కూడా, ఈ వంకతో ఆ మధురకు వెళ్ళి వసుదేవుడిని చూడవచ్చును అనుకుని వచ్చాడు ఆయన. అలా బయలుదేరాడు. వసుదేవుడి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. దూరం నుంచే నందుని కనిపెట్టేటట్టు వసుదేవుడు కనిపెట్టి, ప్రాణం పోయిన శరీరంలోకి ప్రాణం వస్తే ఎలా పొంగిపోతారో అలా పొంగిపోయి ఎదురొచ్చి రెండు చేతులు చాచి కౌగిలించుకుని లోపలికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి, నంద, ఎన్నాళ్ళయ్యింది నిన్ను చూచి. చెరసాల పాలైపోవడం వల్ల నేను నిన్ను చూడడానికి రాలేకపోయాను. అయినా ఎప్పటికప్పుడు నీ గురించి తెలుసుకుంటూనే ఉన్నాను. ఏం చేస్తాం, కాలప్రభావం వల్ల ఎవరి బతుకులు వాళ్ళవైపోయాయి. ఒకచోట ఒకే అడవిలో రెండు చెట్లు పుట్టి పక్క పక్క నుండి స్నేహంతో పెరిగాయట. ఈ రెండు చెట్లు ఏమనుకున్నాయి, పుట్టినప్పటి నుంచి పక్క పక్కనే ఉండడం వల్ల పెరుగుతున్నంతసేపు ఒకదాని చేతులు ఒకటి, చేతులు అంటే వాటికి కొమ్మలు అనమాట, కొమ్మలు చేతులు అంటారు, ఈ కొమ్మలు తగిలించుకుంటూ మనం ఇద్దరం మిత్రులం, ఇక్కడే కలిసి ఉందాం, యావజ్జీవితం కలిసి ఉందాం, విడిపోవద్దు అనుకున్నాయి పాపం. ఇంతలో పెద్ద నదికి వరద వచ్చింది. ఆ వరదలో రెండు చెట్లు కొట్టుకుపోయాయి. ఇప్పుడు ఆ చెట్లు ఏమైపోయాయి, ఒకే చోట పుట్టాయి, కలిసిమెలిసి ఉన్నాయి, విడిపోకూడదు అనుకున్నాయి, కానీ ఏట్లో కొట్టుకుపోయాయి. ఒక చెట్టుని ఓ పల్లెవాడు పట్టుకుపోయి ఇంటికి తలుపుగా తయారు చేసుకున్నాడు, ద్వారబంధంగా. మరో చెట్టుని ఒకడు ముక్కల కింద కొట్టి పొయ్యిలో పెట్టి బూడిద చేసేశాడు, ఇంధనంగా వాడాడు. ఆ రెండు చెరోదారి వెళ్ళిపోయాయి. మనం కూడా అలాంటి చెట్లు వంటి వాళ్ళం. ఈ సంసారం అనే ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాం. పళ్ళు పాటుల బడ్డు జనులకు ఇల్ల నొక్కచో నుండగలదే ఏరుల వెంటం కలసి చన్ను మ్రాకులన్నీయు పళ్ళు వెంటల పోవుగాక పాయక ఉన్నే. ఎన్నో పాటలు పడుతూ ఉంటారు ఈ సంసారంలో జనులు. ఒకే తల్లి కడుపులోంచి పుడతారు ముగ్గురు అన్నదమ్ములు అనుకుందాం, ఒక నలుగురు ఐదుగురు ఆరుగురు ఏడుగురు ఇద్దరు ఒకళ్ళో పుట్టారు. వీళ్ళు ఆ తల్లి కడుపులోంచే వచ్చారు. పుట్టడానికి ముందు ఒకే తల్లి కడుపులో ఉన్నాం కనుక ఒకే చోట ఉందాం అనుకుంటారు చిన్నప్పుడు. కానీ పెరిగాక అన్నగారు ఏలూరు వెళ్ళొచ్చు, తమ్ముడు గారు హైదరాబాద్ వెళ్ళొచ్చు, ఇంకో తమ్ముడు ఎక్కడో మంధనలోనో ఇంకో చోట ఉండొచ్చు, ఇంకొక ఆయన అమెరికా వెళ్ళొచ్చు, ఇంకొక ఆయన అమెరికా వెళ్ళొచ్చు, ఒకడు ఆస్ట్రేలియా పెడతాడు, ఒకడు ఆఫ్రికా పెడతాడు, ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇలా పలుపాటులు పడు జనులకు ఇలా ఒకచో ఉండగలది, ఒకే చోట ఉండలేరు. ఉందామనుకున్నా ప్రేమ ఉన్నా ఉండలేరు. ఎట్లో కొట్టుకుపోయేటటువంటి చెట్లు తలొకటి తలొక చోటికి వెళ్ళిపోయినట్టుగా ఈ జీవులు కూడా కాలప్రభావంతో ఒకరొకరు ఒక్కొక్క చోటకి వెళ్ళిపోతారు. కలిసి ఉందామన్నా ఉండలేదు. నీకు నాకు మధ్యలో మంచి బంధం ఉన్నది, ప్రేమ ఉన్నది, అయితేనే నువ్వు అక్కడ రేపల్లెలో నేను ఇక్కడ చెరసాలలో ఉండడం వల్ల కలిసి ఉండలేకపోయాం. ఇదే కాలప్రభావం. నీకు తెలుసు నా కష్టం సంగతి, అందువల్ల నేను ఎందుకు రాలేకపోయానో తెలుసు గనక నన్ను క్షమించు. ఈ మధ్యనే ఒక శుభవార్త కూడా విన్నాను. నీకు నీ భార్యకి ఒక కుమారుడు పుట్టాట. నీకాంత వద్ద నీవును నీకాంతయుగార వెంప. నీ కొడుకు నీ భార్య నువ్వు ఎంతో ప్రేమగా చూస్తూ ఉండగా నిత్యము ఆనందంతో అక్కడే ఉంటున్నాడా? ఇక్కడ అండంలో నా కొడుకు ఉన్నాడే నంద నందాన్వితుడై. ఈ చమత్కారం ఒకసారి వినండి. దేవకీ వసుదేవులకి ఏడో కొడుకు పుట్టాడు. ఆయన పేరు బలరాముడు. ఈ బలరాముడు రోహిణీపుత్రుడు. ఇక్కడ ఈయన ఏమంటున్నాడు, నీకు ఒక కొడుకు పుట్టాట, నీ కొడుకు నా కొడుకు అక్కడ సుఖంగా ఉన్నారా? అంటే కృష్ణుడు నా కొడుకే నీ కొడుకుగా పెరుగుతున్నాడని ఒక అర్థం. పైకి నా కుమారుడు బలరాముడు ఎలా ఉన్నాడని ఒక అర్థం. నా కుమారుడు ఆనందంతో బతుకుతున్నాడా? నా కొడుకు ఉన్నాడే నంద నందాన్వితుడై సంతోషంతో ఉన్నాడా నంద నా కుమారుడు? పైగా నిన్ను తండ్రిగా నాలోకించుచు. ఇక్కడ ఇంది ఇంకో చమత్కారం. నీకాంత యొద్ద నీవును నీకాంతయుగారవెంప నిన్ను తండ్రిగా నాలోకించుచు మందను నా కొడుకున్నాడే నంద నందాన్వితుడై. నీ భార్య దగ్గర నీవు నీ భార్య ఎంతో ప్రేమగా చూస్తూ ఉండగా నిన్నే తండ్రిగా భావిస్తూ వ్రేపల్లెలో నా కుమారుడు ఉన్నాడా సంతోషంగా, అంటే కృష్ణుడు పేరుకి నా కొడుకేనా నీ కొడుకే కాబట్టి నిన్నే తండ్రిగా భావిస్తున్నాడా, నా బలరాముడిని కూడా నువ్వే పెంచుతున్నావు వాడు కూడా నిన్ను తండ్రిగా గౌరవిస్తున్నాడా సుఖంగా ఉన్నాడా అనగానే ఈయన కూడా జాలిపడ్డాడు. చాలా పెద్ద సంభాషణ జరిగింది అక్కడ. ఈ సంభాషణ అంతా ఏ 40 రోజులు భాగవతం చెప్పుకున్నప్పుడు చెప్పాలి, కానీ ప్రతి పద్యం ప్రతిదీ చెప్పాలంటే అసలు ఎన్ని రోజులైనా సరిపోదు ఇలా భాగవతం చెప్పడానికి. నాకైతే కనీసం 128 రోజులు పెట్టింది ఒకసారి, ఒకే ఒక్కసారి 128 రోజులు చెప్పాను భాగవతం. ఆ రోజుల్లో ఇంత రికార్డింగ్ సిస్టమ్ లేదు కనుక అది కాలం గర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు కదా మనం చెప్పేవన్నీ శాశ్వతంగా ఉంటున్నాయి, ఐట్యూబు యూట్యూబు రికార్డింగులు ఇవన్నీ వచ్చాయి. ఎన్ని పురాణాలు ఎన్నాళ్ళు చెప్పానండి, 1986 అంటే నేటికి ఎన్నేళ్ళయింది, 35 పూర్తయిపోయింది నేను పురాణం మొదలెట్టి. అంతేనా, ఇంకా ఎక్కువైందా? 86 అంటే 96, 2006, 2016 ప్లస్ 2021 అంతే రెండో, నాకు లెక్కలు వచ్చేసాయి, 35 గడిచింది. కాబట్టి అన్నాళ్ళ నుంచి పురాణం చెప్పానండి. ఆ రోజుల్లో చదువుకున్న రోజుల్లో డిగ్రీ చదువుతూ ఎంఏ చదువుతూ ఈ పురాణములు చెబుతూ ఉంటే వాళ్ళందరూ ఆనందపడేవారు. ఇప్పుడు మీరు కాస్తంత యవ్వనంలో గడుగు పెట్టిన నన్ను చూశారు. నాకెప్పుడు యవ్వనం తప్ప వార్ధక్యం లేదు, మిగతా వాళ్ళందరికీ వార్ధక్యం ఉంటుంది. కానీ భగవంతుడి దేవులలాగా నిత్యనూతన యవ్వనంతో ప్రాణం చెప్పి వెళ్ళిపోవాలి. గ్యారంటీగా మాత్రం నాకు భగవంతుడు మాట ఇచ్చాడు, మణిద్వీపమా వైకుంఠమా నువ్వు ఏది కావాలంటే అది ఇస్తానన్నాడు. ఆ చివరి మూమెంట్లో ఏది బుద్ధి పుడితే అక్కడికి వెళ్ళిపోతాను. నాతో పాటు వస్తామనుకున్న వాళ్ళు చేతులు ఎత్తితే వాళ్ళని నమ్మితే వాళ్ళని కూడా పట్టుకెడతాను. ఇప్పుడు కాదు, 100 నిండాక అమ్మో ఇంకా మనం యాత్రలు చేయాలి, కంగారు అడిపోకండి, ఇప్పుడు వెళ్ళిపోతే ఇంకా చాలామంది యాత్ర పడిపోతారు. ఈ విధంగా నందుడికి వసుదేవుడికి మధ్యలో సంభాషణ జరిగిన తర్వాత వసుదేవుడు సమాధానం ఇవ్వాలి కదా, ఆ సమాధానం సాయంత్రం చెప్పుకుందాం. ఎందుకని, ఇప్పుడు మీకు మళ్ళీ ఇంకో చిన్న యజ్ఞం ఉన్నది గనక కుంభవృష్టికి ఆగిపోతుంది. ఎందుకంటే రేపల్లెలోకి కృష్ణుడు వెళ్ళిపోయాడు కాబట్టి క్రమంగా వర్షం ఉపశమిస్తుంది, మళ్ళీ మీకు అందరికీ బ్రహ్మానందం కలుగుతుంది. రోజులోకి ఇక్కడికి వచ్చి రెండు అక్షతలు వేయించుకుని పితృకార్యక్రమములు వాళ్ళంతా కూడా పితృకార్యక్రమాలకు అక్కడికి వెళ్ళిపోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.